ఇప్పుడు అగ్ని ఉందండి, ఓ చోట శవాన్ని కాల్చింది, నువ్వు అక్కడ శవాన్ని తగలబెట్టావు కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావద్దని అగ్ని ఎవడన్నా అంటే వీడు చచ్చిపోతాడు, దానికి వచ్చే నష్టం ఏమిటి? పంటకి పెంటకి అగ్నే, నీచ కార్యానికి అపవిత్ర కార్యానికి పుణ్యకార్యానికి అగ్నే మూల కారణం, అగ్నికి అపవిత్రత లేదు. చంద్రుడు సూర్యుడు యొక్క కిరణములకు అపవిత్రత లేదు, ఎందుకని చంద్ర సూర్యకిరణములు కుళ్ళిపోయిన శవం మీద పడతాయి, మన మీద పడతాయి, అక్కడ పడ్డాయి కనుక ఇక్కడ పడకూడదంటే దానివల్ల మనకు నష్టం తప్ప వాటికి లేదు. అలాగే మహాతపస్సు చేసి అగ్నిస్వరూపుడైన భృగు మహర్షి ఉన్నాడే, ఆయనకు అపవిత్రత లేదు. ఆయన తన్నడం పువ్వులతో పూజ చేయడం వంటిది, పైగా పశ్చాత్తాపంతో నా గాడు కూడా పట్టుకున్నాడు. అటువంటి వాడిని మనం అనుగ్రహించాలి తప్ప కోపించి శపించకూడదు. వాడికి నువ్వు వరాలి మాట వరసకు కూడా, అతడి మీద నీకు కోపం వద్దు, అతన్ని శపించవద్దు. అనగా ఏమిటి, ఇది కొత్త లాజిక్ కా పైగా. ఈ ప్రపంచంలో ఆత్మకి ఆత్మ విలువు, కొంచెం ఆత్మా చాత్మాహ, నీవే ఆత్మలకి ఆత్మ, నీవే సమస్త శుభాలకి మూల కారణవి, కారణ కారణుడి వినువు, హేతువునకు హేతువును, అటువంటి నీకు పాపము పుణ్యము అనే ప్రసక్తే లేదు. నీలాంటి వాడికి ఇతరుల వల్ల పవిత్రత రాదు, ఇతరుల వల్ల అపవిత్రత రాదు. మధ్యలో నేను నీ భార్యని నన్ను తనడం వల్ల నాకు కోపం వచ్చింది కాబట్టి ఈ మాట అంటున్నాను. నేను సతికి అవమానం కలగజేసినప్పుడు పరమాత్ముడైనా సరే కోపం తెచ్చుకొని తన భార్యను అవమానించిన వాడిని శిక్షించవలసిందే. ఏ హిరణ్యకశిపుడు నీ భార్యను అవమానిస్తే వాడిని చంపలేదా నువ్వు? రావణుడు సీతను అపహరిస్తే రాముడు వీళ్ళు శిక్షించలేదా? అలాగే ఇప్పుడు ఈ కలియుగ ప్రారంభ కాలంలో ఈ దుర్మార్గుడు వచ్చి నీ వక్షస్థలం మీద తన్నాడు కనుక వాడిని శిక్షించాలి, శిక్షించకపోతే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అనగానే వాడు మన బిడ్డ అని చెప్తే నా మాట విను, నా మాట విని ఎంతో బతిమారాడు. ఎంత బతిమారినా సరే ఆవిడికి క్రోధం పెరిగింది తప్ప తరగలేదు. ఇక ఇక్కడ ఉండ నేను బొమ్మన్నది, పర పురుష పద స్పర్శం బరుదగు ఇటు సోకు చోట హరి, నేనిక అందొరయుచు నుండి తినైనను వరపాతి వృత్య ధర్మ వర్తన చెడదే. ఒక పరపురుషుడు వచ్చి నన్ను తన్నాడు, నేనున్న చోట తన్నాడంటే నన్ను తన్నినట్టే, ఆ వక్షస్థలం మీద నేనుంటాను అక్కడ తన్నాడు అంటే నన్ను తన్నాడు. పరపురుషుడి పాదం నాకు తగిలింది, ఈ స్పర్శ వల్ల నా పార్థివృత్యం తొలగినట్టే. పతివ్రత ఇక అటువంటి చోట ఉండదు, నేను పోతున్నాను ఇక నీకు నీవే నాకు నేనే అన్నదాడు. స్వామి లక్ష్మీ పోవద్దు పోవద్దు అంటూ వెంటబడుతున్నా వినిపించుకోకుండా వైకుంఠం విడిచి మహావేగంగా భూలోకానికి వచ్చి కరవీరపురం చేరింది. అదే ఇప్పుడు మనం కొల్హాపూర్ అంటాం, మహారాష్ట్రలో కొల్లాపురం అంటే అదే. అక్కడ ఒకప్పుడు పంది తిరిగిందట, అందుకని కోలాపురము అనేవారు, అదే కొల్లాపురం అయ్యింది. పూర్వం సంస్కృతంలో కరవీరపురం అనేవారు. ఆ కరవీరపురంలో వరలక్ష్మీదేవి చేరింది. కొల్హాపురే మహాలక్ష్మి అంటే ఆవిడన్నమాట. ఈ మహాలక్ష్మి అంతఃపురం ఎక్కడ ఒక శక్తిపీఠం ఉంది, ఆ శక్తిపీఠంలో లీనమైపోయి చతుర్భుజాలతో తపస్సు చేసుకుంటూ, మళ్ళీ ఆ తపస్సు కూడా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపంతో తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఇలా అలిగి రాకపోతే ఇంత కథ నడుస్తుందా? వెంకటాద్రి మీదకి మళ్ళీ కృష్ణ పరమాత్ముడు వస్తాడా, రాకపోతే శ్రీనివాసుడు వస్తాడా? మనల్ని అనుగ్రహించడానికి కలియుగ దైవం మళ్ళీ అక్కడికి రావడానికి ఇదిగో ఇంత నాటకం ఆడారట ఆ దంపతులు. ఇదంతా నారదుడు బాధ్యత వహించాడు. ఇంకా ఆవిడ వెళ్ళిపోవడంతో శ్రీ మహావిష్ణువుకి వైకుంఠం శూన్యమైపోయింది. లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీ వల్లభుడు ఉండడు, మా లేకపోతే ధవుడు ఉండడు. ఆయన పేరే మాధవుడు, ధవుడు అంటే భర్త, మా అంటే లక్ష్మి, మాధవుడు అంటే లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందువల్ల చాలా పదాలు మనకి తెలియదు కానీ మా ధవ శ్రీ ధవ లక్ష్మీ ధవ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన పేర్లు. లక్ష్మికి ధవుడు భర్త, మాకి మా అంటే లక్ష్మి అనమాట, శ్రీ అంటే అదే శ్రీ నివాసంగా కలిగిన వాడు. ఇప్పుడు శ్రీ వెళ్ళిపోతే పుట్టి నివాసం తప్ప శ్రీ ఎక్కడుంది? అక్కడ లక్ష్మీపతి అన్నప్పుడు వాడి దగ్గర లక్ష్మి ఉంటేనే కదా లక్ష్మీపతి అవుతాడు, లక్ష్మీ లేకపోతే భిక్షపతి అవుతాడు. లక్ష్మీపతి కాడు వాడు కలియుగం కాబట్టి అలాగే ఉంటుంది అనుకోండి. మా ఇంట్లో పనిచేసేది ఒక అమ్మాయి దాలాకాలం, నీ పేరు ఏంటంటే మహాలక్ష్మి అండి అనేది. పేరు మహాలక్ష్మి, పాపం చింకి గుడ్డలతో పనిచేసేది. అలాగే ఒకసారి ఒక కుర్రాడు వచ్చాడు, గురుగారు మీకు సేవ చేస్తానంటే నీ పేరు ఏంటంటే భీమసేన అన్నాడు వాడు. వీడు భీమసేన అనేవాడు ఉఫ్ఫండి పడిపోయేటట్టు ఉన్నాడు వాడు. అలా ఉంటుంది. అలాగే ఒకడున్నాడు, వాడు రావడంతో వాడి వేళ్ళ కొన్ని ఉంగరాలండి కనబడ్డాయి, వజ్రపుడు ఉంగరాలు, నవరత్నాలు ఉంగరాలు, ఎక్కడ చూసినా ఉంగరాలు, ఎక్కడ నుంచి ఇక్కడ గొలుసులు, మెడరెండవ గొలుసులు. నీ పేరు ఏంటంటే భిక్షపతి అన్నాడు. వాడి పేరు భిక్షపతి. కాబట్టి చెప్పలేం, పేరుకి మనిషికి ఏమీ సంబంధం ఉండదు అనమాట. ఒక్కొక్కటి పేరు పెంటయ్య అని ఉంటుంది, వాడి ఇంట్లో సువాసన వస్తుంది. పెంటయ్య అన్నవాడి ఇంట్లో పెంటవాసన వస్తుందని పేరు ఎలా పెట్టారంటే. పుల్లయ్య అన్నవాడల్లా కేవలం పుల్ల పదార్థాలు తింటాడా, తీపి తింటాడు వాడు శుభ్రం. అలా పాపం లక్ష్మీపతిని నేను లక్ష్మి లేకపోతే ఎలాగాను అనుకుని ఆయన కూడా ఇక నేను ఈ వెంకటాద్రి మీద ఉండలేను అనుకున్నట్ట, ఈ వైకుంఠంలో ఉండలేను అనుకున్నాడు ఆయన. అనుకుని తక్షణం వైకుంఠం విడిచిపెట్టేశాడు ఆయన. లక్ష్మీదేవి లేని ఈ వైకుంఠం శూన్యం అనుకుంటూ కదులుతూ ఉంటే జయుడు విజయుడు కాళ్ళ మీద పడ్డారు. ప్రభు నీవు ఇక్కడ లేకపోతే మేము ఏమైపోతామనగా, నేను లక్ష్మి లేకపోతే ఉండలేను, వైకుంఠాన్ని మీరు రక్షించండి అన్నాడు. గరుత్మంతుడు అట్టం వచ్చాడు, స్వామి నీ వెంట నన్ను తీసుకుపో అంటే ఎవ్వరూ వద్దు, నేను ఒక్కడే పోతున్నాను, పిలిచేదాకా వైకుంఠంలో పడుండండి, మీరు దీన్ని కాపలాగాయండి అన్నాడు. ఈ విధంగా జై విజయుల్ని, సనక సనందనాథుల్ని, గరుత్మంతుణ్ణి, పుణ్యశీల సుశీలుని, నంద సునందాది ప్రముఖులని, విశ్వక్సేలుని అందరినీ విడిచిపెట్టి లక్ష్మీ పోవద్దు పోవద్దు అంటూ అంతటి బ్రహ్మాండ నాయకుడు కూడా భూలోకానికి వచ్చేశాడే. ఎక్కడ ఉండాలి, ఉండడానికి ఒక స్థలం కావాలి కదా. అక్కడ వెంకటాచలానికి దగ్గరలో ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్ట పక్కన ఒక తింత్రిణి వృక్షం అంటే చింత చెట్టు ఉన్నది. చింత చెట్టు, చింత చెట్టు కింద పుట్ట, ఆ పుట్టలో ప్రవేశించాడు ఆయన. అందులో ఉంటే ఎవరికి కనపడదు. చింత చెట్టు కింద చింతలు తీర్చే పరమాత్ముడు చింతాక్రాంతుడే కూర్చున్నట్టు. కాలప్రభావం చూశారా. ఈ కథ వింటున్న సౌనకాదులకు అనుమానం వచ్చింది, మాకు చాలా కాలం నుంచి అనుమానం, ఆ చింత చెట్టు కిందే ఆ పుట్టలోనే ఎందుకు స్వామి ఉన్నాడు, తపస్సు చేశాడు, ఏదో చూచాయిగా కథ విన్నాం కానీ పూర్తిగా వినలేదు, ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి అడుగుతున్నావు. ఇంతకీ ఎవరు ఆ చింత చెట్టు, ఏమిటి ఆ పుట్ట కథ అనగా అయితే చెబుతున్నాను. ఒకప్పుడు దశరథ మహారాజు రాముడు చచ్చిపోతూ, రాముడు అడవికి వెళ్ళిపోతూ ఉంటే ఈయన చచ్చిపోతూ రామ ఆ రామాన్ని ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పుడు ప్రాణం ఆయనకి రాముడి మీద అత్యంత ప్రీతిగా ఉన్నదట, రాముడి మీద శోకంతో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి కౌసల్య కూడా శరీరం విడిచిపెట్టింది. రాముడి పట్టాభిషిక్తుడయ్యాక మాతలు కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయారు. కౌసల్య కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, రామ నీ తల్లిగా నీ దగ్గరే ఉండాలనుకున్నాను, నీకు దూరం అయిపోతున్నాను అని శోకించి వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగం చివరిలో దశరథుడి యొక్క ఆత్మలో ఉన్న తేజస్సు పట్టుకొచ్చి చింత చెట్టుగా మార్చి ఈ వెంకటాచల ప్రాంతంలో పెట్టాడు. ఆ చింత చెట్టులో దశరథుని ఆత్మ ఉన్నది. కింద ఒక పుట్ట ఏర్పాటు చేశాడు, అది కౌసల్య యొక్క తేజస్సు. ఈ విధంగా కౌసల్యమో పుట్టగా మారింది. ఆ పుట్టలో ఈయన కూర్చున్నాడంటే మళ్ళీ కౌసల్య పొట్టలో కూర్చున్నట్టే. ఆ తదనంతరం తింత్రిణి వృక్షం చింత చెట్టు సాక్షాత్తు దశరథుడు. ఆ తరువాత మళ్ళీ కొంతకాలం పోయాక ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకి ఈయన పుత్రుడిగా పుట్టాడు. దేవకీదేవేమో ఈయన ఎక్కువ తలుచుకోకుండా చివరి రోజుల్లో మా భగవంతుడు ఎలాగో వైకుంఠం ఇస్తాడు అనుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ తదనంతరం వసుదేవుడు మాత్రం, కృష్ణ ఎందుకో తెలియదు నాకు నువ్వు ఎలాగో ముక్తిస్తావని తెలుసు, అయినా కొంతకాలం పాటు నిన్ను చూసుకుంటూ కాలం గడపాలని ఉంది అన్నట్ట. అయితే నీకు నన్ను చూసే భాగ్యం మళ్ళీ కలియుగంలో ఇస్తానన్నాడు. తదనంతరం ఈయన దేవకీ వసుదేవుల దగ్గర నుంచి నంద యశోదల దగ్గరికి చేరాడు. నందుడు ఎలాగో ఈయన గురించి ఎక్కువ ఆలోచించకుండా, అంటే ఏంటి ఈయనకు దూరం అయిపోతాననే బెంగ లేకుండా ఆయన తలుచుకుని ముక్తి పొందాడు. యశోద మాత్రం కృష్ణుడి పెళ్లి చూడలేకపోయాను, ఏ కృష్ణుడో ఏ కృష్ణుడో అనుకుందిట. అందుకని యశోద యొక్క తేజస్సులో కొంత భాగాన్ని దేవకీ తేజస్సులో కొంత భాగాన్ని కలిపి పుట్టగా మార్చాడు. ఈ విధంగా ఈ పుట్టలో ఏకకాలంలో దశరథుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు. తింత్రిణి వృక్షంలో ఏకకాలంలో దశరథుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు. పుట్టలో ఏకకాలంలో అటు కౌసల్య తేజస్సు ఉన్నది, యశోద తేజస్సు ఉన్నది, దేవకి యొక్క తేజస్సు ఉన్నది. అందుకే ఈ పుట్టని కావాలని ఎంచుకుని అందులో చేరట్ట ఆయన. దాని వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. స్వామివారు భూలోకానికి రావడంతో పుట్టలో చేరిపోయి లక్ష్మి లక్ష్మి అని లక్ష్మినే తలుచుకుంటూ మహాతపస్సు చేయటం మొదలెట్టాడు చింతాక్రాంతుడే. వైకుంఠంలో ఉన్నంత వరకు ఆయనకు ఆకలి లేదట, కానీ భూలోకానికి వచ్చి లక్ష్మిని తలుచుకోగానే మానవ రూపం ధరించగానే అంతఃపృష్ట పరమాత్మకి ఆకలి వేసిందిట. ఎంత నాటకం ఆడాడు ఆయన, ఆయనకు కూడా ఆకలి వేసిందిట. ఆకలి లక్ష్మి, ఆకలి లక్ష్మి, ఆకలి అయ్యో లక్ష్మీ దాహం అండ మొదలెట్టాట. మహాత్ముల యొక్క లీలలు మహాత్ములకి తప్ప సామాన్యులకి తెలియదు. ఇలా ఆకలి ఆకలి అంటూ ఉన్న విషయం నారదుడు పట్టుకెళ్ళి కరవీరపురంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్పాడు. అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవికి నమస్కరించి, అమ్మా తపస్సు బాగా చేస్తున్నావు అంటే చేస్తున్నాను నాయన, ఆకలిని దప్పికని జయించి నారాయణుని యొక్క అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తున్నానంటే బాగుంది తల్లి, నువ్వేమో ఆకలిని దప్పికని జయించావు, మీ స్వామివారు మాత్రం భూలోకంలో పుట్టలో చేరి పుట్ట పక్కన ఉన్న చింత చెట్టు యొక్క నీడ తన మీద పడుతూ ఉండగా అందులో చింతిస్తూ ఆకలి దాహం అని నిన్నే తలుచుకుంటున్నాడు. భర్తకి ఆకలి దాహం వేస్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉన్నావు తల్లి అన్నట్టు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి, నానాథుడికి కూడా ఆకలి దప్పిక వచ్చాయా, ఈ ఆకలి దప్పిక ఎలా తీర్చగలము అన్నది. వెంటనే బ్రహ్మ రుద్రుడు అక్కడికి వచ్చేశారు. రావడంతో బ్రహ్మగారు ఒక గోవు రూపం ధరించాడు. కపిల వర్ణంబుతో కర్రముప్పు దేహంబు మంగళకరమై శృంగయుగము కాటుక కనులు సింగారంపు చెవులును నల్లనై మెర్రసెడి నాసికయును గురుతర కంఠంబు గోపురంబుదరంబు తగు దీర్ఘవాలంబు తడుకు చూపు విరద తుండములట్ల దీపించు తడలును పూర్ణ కుంభాపమై పొసగు పొదు. బ్రహ్మగారు తన మహామహిమతో అందమైన ఆవుగా మారాడు. ఆవు కపిల గోవు అన్నమాట, కపిల వర్ణం కలిగినటువంటి గోవుగా మారింది. అంటే పూర్తి నలుపు తెలుపు కాకుండా ఒక విధమైన గోధూమ వర్ణంలోకి వచ్చింది. ఈ శరీరం నిగనిగలాడిపోతోంది. ఇంకొక కొమ్ములు పరమ మంగళప్రదములైన అందమైన సూటిగా వాడిగా ఉండే కొమ్ములు ఉన్నాయి. కళ్ళు కాటుక కళ్ళు, చెవులు కూడా అలంకారం చేసినట్టుగా కనపడుతున్నాయి. ముక్కు ముట్టె దగ్గర ముక్కు నల్లగా ఉంది, చక్కనైనటువంటి ముట్టె. ఇక కంఠం ఎంత అందంగా ఉందో, పొడుగుగా ఉందిట. ఎవరైనా చెయ్యలా వేస్తే వెన్నపూస మీద చెయ్యి వేసినట్టుగా ఉందిట, అంత మృదువుగా ఉందిట. పొట్ట మాత్రం కాస్త గోపురంలో పెద్ద పొట్ట ఉన్నది. పొడుగైన తోక, తోకకి కుచ్చున్నది. తడుక్కు తడుక్కుమని ఇలా చూస్తూ ఉంది, ముచ్చటగా చూస్తుంది ఆవు. అంత బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు. లేడీస్ అంటే ఆయనకి అభిమానం అంట, అందుకనే ఆవుగా మారిపోయాడు, ఎద్దుగా మారిపోకుండా. ఇక ఏనుగు తొండల్లా కనపడుతున్నాయి కాళ్ళు. పూర్ణ కుంభంలా ఉంది పొదుగు. పొదుగు చూస్తే కుండ పోర్లించినట్టు ఉందన్నమాట, చక్కని పొదుగు. ఆ పొదుగు నుంచి పితికితే చాలు వచ్చి పడిపోయే పాలు. అందంగా ఉన్న పొదుగుకి నాలుగు స్తనాలు ఉంటాయి. ఆవుకి ఈ నాలుగు స్తనాలు అరటి పళ్ళలో ఉన్నాయటండి, పొడుగైన అరటి పళ్ళలా. అలాంటి అరటి పళ్ళ వంటి స్తనములతో అందమైన గోవుగా మారిపోయాడు. రుద్రుడు బుజ్జి దూడగా మారిపోయాడు. చెంగు చెంగు అటు ఇటు నాలుగు కాళ్ళ మీద దూకుతూ పరుగుడుతూ ఉండేటటువంటి దూడగా మారిపోయాట. ఈ దూడ ఈ ఆవుని చూచి లక్ష్మీదేవి తెల్లబోయి, బ్రహ్మదేవ ఎంత అందమైన రూపం ఇది, రుద్రా నీకు నమస్కారం. ఇలా దూడ రూపంలో మరీ ముచ్చటగా ఉన్నావు, మీ ఇద్దరు ఆవుగా దూడగా మారడానికి గల కారణం ఏమిటి అన్నది. జగన్మాత, జగదీశ్వరుడైన విష్ణువు ప్రస్తుతం పుట్టలో తపస్సు చేసుకుని ఆకలి దప్పులతో అలమటించి పోతున్నట్టుగా నటిస్తున్నాడు. ఆయన ఆకలి సామాన్యమైనటువంటి ఆకలి కాదు, ఆకలి తీర్చే శక్తి బ్రహ్మకే ఉంది. బ్రహ్మగారు ఆవు రూపంలో ఆయన ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తాడు. ఆ పాలు ఆయన తాగుతాడు. ఆయనకి ఆకలి తీరుతుంది, దప్పిగా తీరుతుంది. అప్పుడు తపస్సు చేసుకుంటాడు. నువ్వు అడగచ్చు, ఎలాగో ఆకలి తీర్చడం కోసం గోవుగాను దూడగాను మారిన వాళ్ళు నా దగ్గరికి రావడం ఎందుకు, అక్కడికే వెళ్ళి పాలు పుట్టలో పోయొచ్చు కదా అని. అలా మేము పుట్టలో పోస్తే భవిష్యత్తులో ఒక అద్భుత కళ్యాణ ఘట్టం రాదు. కళ్యాణ ఘట్టం జరగాలంటే పెద్ద కథ నడవాలి. మమ్మల్ని వెంట పెట్టుకొని చోళరాజు దగ్గరికి తీసుకెళ్ళి, చోళరాజు గారు మమ్మల్ని కొంటాడు, ఆయన మమ్మల్ని పోషిస్తాడు, ఆయనకి తెలియకుండా మేము పాలు పట్టుకెళ్ళి ఆయనకి పోస్తాం, దానివల్ల గొప్ప కథ నడుస్తుంది, అది భవిష్యత్తులో నువ్వే చూద్దు కానీ అనగానే మారు మాట్లాడకుండా లక్ష్మీదేవి ఈ బ్రహ్మని దూడగా ఉన్న రుద్రుణ్ణి వెంట పెట్టుకుని చోళరాజు ఉన్న చోటుకు వచ్చింది. చోళరాజు గారి నగరంలో ప్రవేశించి, ఆవును అమ్ముతున్నాం వచ్చి దూడతో పాటుగా అమ్ముతున్నాం, ఆవు కొనుక్కునేవాళ్ళు దూడను కూడా ఫ్రీగా పుచ్చుకోవచ్చు, దూడ కూడా మామూలు దూడ కాదు, కోడి దూడ, మగ దూడ, భవిష్యత్తులో మంచి పొలాలు దున్నడానికి పనిచేస్తుంది, చూడండి ఈ దూడ ఈ ఆవు ఎవరైనా కొనుక్కునేవాళ్ళు కొనుక్కోవచ్చు అన్నది. అందరూ వచ్చారు, ఎంత మీ అన్నారు, దీనికి డబ్బులు ఎంతని మేము చెప్పలేము, ధనంతో సంబంధం లేదు, ఆవు దగ్గరికి దూడ దగ్గరికి వెళ్ళండి, దండం పెట్టండి, ఆవు మాతో వస్తావా అని అడగండి, దూడ వస్తావా అనండి, అవి వస్తాయంటే పట్టుకుపండి, వాటి అనుమతియే మాకు బహుమతి, అవి అనుమతిస్తే అదే డబ్బు, వేరే డబ్బు అక్కర్లేదు అందుకే. అందులో ఒకడు వెళ్ళాడు, గోమాత వస్తావంటే అంది, దూడ అంటే దూడ పేడ వేసిపో అంది, అయితే మా దగ్గరికి రాదన్నమాట అనుకుని వాడు పక్క వెళ్ళాడు. ఇలా నలుగురు ఐదుగురు అడిగారు, నాను పొమ్మంది ఆవు. అందులో ఒకడు కొంచెం దౌర్జన్యంగాడు ఉన్నాడండి, కొంచెం గుండాగాడు, ఈ మధ్యనే యాక్సిడెంట్లో తెచ్చాడు వాడు, అలాంటి వాడు ఒకడు వచ్చి ఏమిటి ఆవును అడిగేది, ఈడ్చుకుని రండిరే అని దగ్గరికి వెళ్ళేసరికి కొమ్ములతో ఎత్తి విసిరి ఉత్తర పారేసి గోవా మజాక అన్నారు. 70 కిలోమీటర్ దూరంలో పడ్డాడు, వాడి నడుము విరిగింది, ఇక మళ్ళీ లేస్తే ఒట్టు, ఈ ఆవు దగ్గర దౌర్జన్యం పరికిరాదు అనుకుని అందరూ పక్కకి తొలగిపోయారు. ఇలా ఎవరి దగ్గరికి ఆవు వెళ్ళటంలా, ఇంతలో ఈ చోళరాజు భార్య పైనుంచి చూసింది, ఆవిడ స్వయంగా కిందకి దిగి వచ్చింది ఈ తతంగం చూసి, వచ్చి ఓ మాత నిన్ను చూస్తే పూజ్యభావం కలుగుతోంది, నిన్ను చూస్తే లక్ష్మీ స్వరూపిణిలా కనపడుతున్నావు అనగానే లక్ష్మీదేవి పక్కపక్క నవ్వుకుంది, లోపల ముసిపుసి నవ్వు నవ్వుకుంది, ఆవిడ చూస్తే లక్ష్మీదేవి అనిపించడం ఆశ్చర్యం ఏమున్నది, ఆ కాంతి దాస్తే దాగుతుందిటండి, ఒక మనిషి గొప్పతనం వాడు చెప్పుకోకపోయినా ముఖాన్ని బట్టి తెలుస్తుంది. ఆవిడ నవ్వగానే, అమ్మా ఈ గోమాతని దూడని మాకు ఇస్తావా అనగానే, అమ్మా నేను చెప్పానుగా వాటినే అడగండి అన్నది లక్ష్మి. వెంటనే ఈ చోళరాజు పత్ని వాటికి నమస్కరించి, మాతో వస్తారా అనగానే వస్తాం అని తల ఊపేయట, ఆహా ఇక నా అదృష్టం అనుకున్నది ఆవిడ. గోపాలకుండి పిలిచింది, ఒరే వీటిని తీసుకెళ్లి ప్రత్యేకమైన శాలలో కట్టి రోజు తీసుకెళ్లి మేపు, ఈ ఆవును చూస్తే ముచ్చటగా ఉంది, దీని పాలు తాగాలని నాకు మనస్సు తహతహలాడుతున్నది నా మనస్సు అన్నది. అలాగే అమ్మ అన్నాడు వాడు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఈ గోవును తీసుకెళ్లి గోవుల మందలో కట్టారు గోశాలలో. ఆ గోశాలలో కూడా అన్ని ఆవులతో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మందిరంలో కట్టారట. మరునాడు ఉదయం ఈ గోపాలకుడు గోవులతో పాటు వీడిని అడవికి తీసుకెళ్ళాడు. కాసేపు అటు ఇటు చూసి ఈ గోపాలకుడు చెట్టు కింద పడుకుని మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోయేవాళ్ళండి, అంతవాటికి అలసట వస్తుంది వాడు నిద్రపోగానే పరుగు పరుగుని వెళ్ళి పుట్ట దగ్గరికి చేరింది ఈ ఆవు దూడ. ఆవు వెళ్ళి ఆ పుట్ట దగ్గర కన్నం ఉంటుంది ఆ రంధ్రం, ఆ రంధ్రంలో పొదుగు పెట్టింది. శ్రీనివాసుడు ఇలా మూతి పైకెత్తాడు, ఈ ఆవు 4 స్తనముల్లోంచి పాలు అందులో ధారగా కురిపించింది, ధారగా కురుస్తున్న పాలు అని తాగాడు. అసలు ఆవు పాలు అండి పొదుగు దగ్గరికి వెళ్ళి అలా పితుక్కు తగితే భలే కమ్మగా ఉంటాయి, కొంచెం డైజెస్టర్ పవర్ ఉండాలి, కాకపోతే మామూలు మానవుడు తాగితే ఆ తర్వాత ఇక అంతే అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది. ఆవు పాలు కాచి తాగితే ఒక రుచి, నిలవ ఉండకుండా వెంటనే నోట్లోకి పితుక్కుంటే అదొక రుచి. మా చిన్నప్పుడు ఇలాంటి లీలలు చాలా చేశాను, నేను కూడా గోపాలకృష్ణుడిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి టిక్ టిక్ అని పితుక్కు తాగేవాడి, ఎంత రుచిగా ఉంటుందో, గోరువెచ్చగా ఉంటాయి పాలు కూడా, వెచ్చగా ఉంటాయి అనమాట, మరీ వేడిగా ఉండవు, అలాగే నేను చల్లగా ఉండవు, అప్పుడే పితుకుతున్న పాలు మీరు కావాలంటే చూడండి నేను చెప్పిన వాటి విని, పితికిన పాలు వెచ్చగా ఉంటాయి, ఒక రకమైన గోరువెచ్చ అనమాట, ఆ పాలు గడగడది అయితే చాలా బాగుంటాయి. తర్వాత 2-3 గంటలు అటు ఇటు పరిగెత్తాలి, ఉప్పల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి హైటెక్ సిటీ దగ్గర ఆగాలి, అప్పుడు ఈ తాగిన పాలు అరుగుతాయి, 2 చెంబులు పాలు. అంతేగాని తాగేసి ఇంట్లో కూర్చుంటే ఇక తర్వాత ఎటాచ్చుడి బాత్రూమ్ అదో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవు పాలు బాగా అరగాలంటే బాగా వ్యాయామం చేయాలి, బెండపూస అవి బాగా తినండి, నెయ్యి తాగండి, ఏం పర్వాలేదు, కాకపోతే కొంచెం వ్యాయామం చేయండి, ఏం పెద్ద కష్టం ఉంది, ఉప్పల నుంచి 4 గోల దాకా నడిచి వచ్చేసి మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళిపోండి. అదే మీరు అలాంటి వాళ్ళు బీహెచ్ఈఎల్ నుంచో జీడిమెట్ల దాన్ని ఏమంటుంటారండి జయకుమార్ గారు మీరు ఉండేది సనత్ నగర్ నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చేసి అనుకోండి, చెంబుడు పాలు తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకో చెంబుడు పాలు తాగచ్చు. కాబట్టి వ్యాయామం ఎంత ఎక్కువ చేస్తే పాలంత ఉపయోగం అనమాట ఆవు పాలు. ఈ మొత్తం పాలు స్వామివారు కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన ఉదరంలో సమస్త లోకాలు ఉన్నవాడు, ఈ పాలు లెక్క గడగడ తాగాడు. ఆ తర్వాత వాటిని దీవించాడు. ఆ ఊ దూడ తిరిగి అక్కడికి వచ్చే మందలోకి వచ్చేసి మేస్తున్నట్టు నటించాయి. గోపాలకుడు లేచి ఇంటికి తీసుకెళ్ళి పాలు పెరుగుతామని చూస్తే ఒక్క చుక్క పాలు రాలేదట. ఇంతలో చోడరాజు గారి భార్య వచ్చింది. ఏమిరా గోపాలక, మన కొత్త ఊ పాలు తాగాలనుకున్నారు, పాలు పితుకు అంటే అదేమిటో తల్లి, మంత్రం వేసినట్టుగా ఈ పొదుగులో నుంచి ఒక్క చుక్క కూడా పాలు రావటం లేదమ్మా అన్నాడు. నిజమా కదా, ఏది పితుకు అంది మళ్ళీ ఆవిడ. పితకడానికి దగ్గరికి వెళ్తే అసలు పొదుగు ఎండిపోయినట్టుంది, అందులో ఒక్క చుక్క రావడం లేదు, ఒక డ్రాప్ కూడా రావడంలా. ఆ బ్రహ్మదేవుడి పాలు మానవులకి దక్కుతాయా, పరమాత్మకి దక్క, వాళ్ళ నాన్నగారైన విష్ణువునికి తప్ప ఆయన పాలు సామాన్యులకి ఎలా దక్కుతాయండి? నిజంగా బ్రహ్మగారి పాలలో ఒక్క చుక్క దక్కితే అది మహామృతం. స్వర్గంలో ఉన్న అమృతం కంటే గొప్ప అమృతం సత్యలోకామృతం అది. ఆ అమృతం తాగిన వాడికి జరామరణాలు ఉంటాయా, వాడికి ముక్తి రాకుండా ఉంటుందా? అందుకే ఆ పాలు సామాన్యులుగా అంకం దక్కవు, అది కేవలం పరమాత్మకే దక్కింది. దాంతో వాడు తెల్లబోయింది, ఏదో దిష్టి తగిలి ఉంటుందిరా అని వెంటనే మిరపకాయలు తీయించి పొగ వేసిందిట. మర్నాడు పెడితే మళ్ళీ మర్నాడు అదే జరిగింది. ఇలా రెండు మూడు రోజులు జరిగేసరికి ఈవిడికి అనుమానం వచ్చింది. ఒరే గోపాల, దీనికి తగిలేదు దిష్టి కాదురా, ఆ దిష్టి వంకతో దాని పాలన్నీ పుష్టిగా నువ్వు తాగి ముదనష్ట ప్రేషాలు వేస్తున్నావు అవునా అంది. లేదు తల్లి, అపరాధం అలా నేను చేస్తానా అని లెంపలు వేసుకుని, ఈ ఆవు ఎందుకో తెలియటం లేదు, వచ్చినప్పటి నుంచి పాలివ్వడం లేదమ్మా అన్నాడు. రేపు గనక ఆవు పాలిపోతే నీకు 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తానందుట. దాంతో వీడి కంగారు వచ్చింది, ఈ ఆవు ఎందుకు పాలివ్వటం లేదో దీని మీద కన్ను వేద్దాం అనుకున్నాడు. మరునాడు ఆవు వెంట ఒక గొడ్డలి పొదం మీద వేసుకుపోయాట. ఒకవేళ ఆవు పాలు ఇవ్వలేదు అనుకోండి, గొడ్డలు పెట్టి కొట్టేస్తామా? శిక్షించడానికి గొడ్డలు వేసుకుపోయాడు. వాడికి క్షణికోద్రేకం కలిగింది. ఆ పూట చెట్టు కింద పడుకుని ఇలా దొంగ చూపులు చూస్తూ ఈ ఆవు ఎక్కడికి వెడుతుందో పరీక్షించాట. వీడు నిద్రపోతూ ఉన్నట్టుగా కనబడగానే ఆవు మళ్ళీ యథాప్రకారంగా దూడతో పరుగు పరుగున చింత చెట్టు కింద, తింత్రిణీ వృక్షం కింద ఉన్న పుట్ట దగ్గరకు వచ్చింది. పుట్టలోకి పొదుగు పెట్టింది, పాలు కొరవడం మొదలెట్టింది. ఇదా ప్రతిదినము మేం పెట్టే తిండి తిని మా గోశాలలో హాయిగా కాపురం చేస్తూ పాలు మాత్రం పట్టుకొచ్చి పుట్టలో పోసేస్తావా, దిక్కుమాలనుకోవా? ఎందుకన్నమాట, నీ పొదుగులో పాలు ఉండడంలా, మేము పితికితే పాలు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం పితకకుండా పాలు అన్యాయంగా పుట్టలో పోస్తావా? నీ వల్ల నాకు ఎన్ని చివాట్లు వచ్చాయి, ఇవాళ 100 కొరడా దెబ్బలు కూడా కొడతానంది మా రాణి గారు అని అమాంతంగా గొడ్డలతోటి పట్టబోయాట. తన చేతి గొడ్డలెత్తి గోవు నడినెత్తిపై మించి కొట్టబోయే, అప్పుడు విష్ణుదేవుడు అహహాసురధేనువు నాకు నిత్యమున్ తప్పక దుగ్ధమిచ్చి నన్ను తల్లి విధం గున్న బ్రోచే, అట్టి గోవిప్పుడు గొల్లచే మడియుటెట్లు సహింపగవంచు నంచు తాతెప్పున నైజ మస్తకము తేనువు శీర్షము మీద నిల్పగన్. వాడు చేతిలో ఉన్న గొడ్డలతో దాని మెడ మీద ఒక్కడు కొట్టబోయాడు. నిజంగా ఆ పొదనీరు గొడ్డలతో కొట్టుంటే మెడ తెగ కింద పడిపోయేదే. ఆ గొడ్డలు ఎత్తి కొట్టబోతూ ఉంటే పుట్టలో ఉన్న విష్ణువు, అయ్యయ్యో తల్లిలాగా నాకు పాలిస్తున్న బ్రహ్మదేవుణ్ణి ఈ గోస్వరూపాన్ని కొడతాడా? గోవు ఎన్ని తప్పులు చేసినా శిక్షించకూడదు. గోవు మన పొలంలో గడ్డి మేస్తూ ఉంటే దాన్ని హటోహటం తొలగించకూడదు చండోయ్. ఆవులు మన పొలంలో గడ్డి వేయడం మన పూర్వజన్మ సుకృతం, దానివల్ల మనకి పంటలు పెరుగుతాయి, మనకి ఎన్నో సుకృతాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి. అప్పుడు గనక ఆవుని పొలంలో నుంచి కర్రతో కొట్టి తోలేమంటే బయటికి ఇక జీవితంలో వాడికి భ్రష్టత్వం మొదలవుతుంది, కఠోర నరకాల పాలవుతాడు. గడ్డి తింటున్న ఆవుని, నీళ్లు తాగుతున్న ఆవుని, దాణా తింటున్న ఆవుని, లేక కుడితి తాగుతున్న ఆవుని పొరపాటును కూడా తిట్టకూడదు, కొట్టకూడదు, వాటిని ఆహారం తినకుండా పారదొరలకూడదు. అసలు గోవుల్ని ఏ విధంగా మనం శిక్షించినా అది మహాపాపమే. కర్రతో కొట్టడం, కాలితో తన్నడం, ఇవన్నీ భయంకర మహాపాపాలండి. తెలిసి చేసినా తెలియక దిగిన పాపం పాపమే. కావాలని తన్నినా, కావాలని కాకపోతే పొరపాటును తన్నినా కూడా పాపం అన్నాడు. కాకపోతే పొరపాటును తన్నితే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పాపం తొలగిపోతుంది, కానీ కావాలని తన్నితే ఇక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అలాంటి వాళ్ళు రాబోయే జన్మల్లో ఆయు కాళ్ళు లేని వాళ్ళుగా, కళ్ళు లేని వాళ్ళుగా, చేతులు లేని వాళ్ళుగా, కుష్ఠరోగులుగా, కంఠరోగులుగా పుడతారు, భయంకర వ్యాధి పీడితులు అవుతారు. ఏ పరిస్థితుల్లోనూ గోవులను మాత్రం శిక్షించకూడదు, రక్షించాలి తప్ప. అటువంటిది శిక్షించక రక్షించవలసిన గోవుల్ని పక్షిస్తున్న పాపాత్ములు ఆ వైపు ఉన్నారు కొందరు. వాళ్ళు ఏ నరకాలకు పోతారో ఆలోచించండి. వాళ్ళు తింటూ ఉంటే చూసి కూడా మనం పట్టించుకోకపోతే మనం కూడా పాపాల పాలైపోతాం, మనల్ని పరిపాలిస్తున్న ప్రభువులు నరకాల పాలైపోతారటండి. నేను చెప్పలే, పురాణాల్లో చెప్పిన మాట అది. ఎట్టి పరిస్థితుల్లో గోవుల్ని రక్షించవలసింది? గో సంరక్షణము కంటే ఈ ప్రపంచంలో మరొక పూజ లేదు. గోవుల శరీరములో సకల దేవతలు ఉంటాయి, అందువల్లే ఆవులను అనునిత్యము పూజించాలి. ఆ గోరక్షణ కోసమే శ్రీకృష్ణుడు అవతరించాడు. ఎందుకు కృష్ణుడు అవతరించాడు భూలోకంలో? గోపాలుడు ఎందుకు అయ్యాడు? ఆయన గోవుల గొప్పతనం లోకానికి చెప్పడానికే. అందుకే టక్కన గోరక్షణ కోసం పుట్టలోంచి తలపైకెత్తి ఆవుని పక్కకు తోసి తల అడ్డం పెట్టాడు. ఈ గొడ్డలి వచ్చి మస్తకంలో దిగిపోయిందిట, అడ్డంగా దిగిపోయింది, ఇలా దిగిపోయింది అనమాట. ఇక్కడ పాపిడి తీసుకుంటారు, ఆడవాళ్ళు మధ్య పాపిడి, అలా ఆ మధ్యలో ఆ గొడ్డలు అడ్డంగా దిగిపోయింది. జివ్వున రక్తం తాళవృక్ష ప్రమాణంబున నోర్ధముఖం వయ్యి, తాడి చెట్లో పైకి లేచిపోయిందిట, అంత పైకి తన్నిందిట. చూడగానే పాపం ఆ గోపాలకుడు వణికిపోయి కింద పడి చచ్చిపోయాడు. వాడు అమాయకుడు, తెలుసో తెలియదు పొరపాటు కొట్టాడు, కానీ స్వామికి నెత్తి మీద గొడ్డలు దిగడం, రక్తం రావడంతో ఒక్క దెబ్బ కింద పడి డామ్మ చచ్చిపోయాడు. అది చూచి స్వామి ఆ పుట్టలోంచి బయటకు వచ్చి మూలుగుతూ కూర్చుండిపోయాడు. ఆవు ఈ నెత్తురు దాని మీద పడింది, దూడతో పాటు పరుగు పరుగులు వచ్చింది. స్వామివారికి దెబ్బ తగలడంతో బ్రహ్మదేవుడు కూడా వణికిపోయాడు. అందుకే గోరూపంలో రుద్రుడు దూడ రూపంలో తన వెంట వస్తూ ఉండగా చోళరాజు గారి సభలోకి వచ్చి అంబా 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 అని అరిచింది. ఈ రాజుగారికి మతిపోయింది. ఆవు ఒంటి మీద ఈ నెత్తురు ఏమిటి? ఇది అంబాని ఆడవడం ఏమిటి? దూడ ఒంటి మీద ఈ నెత్తురు ఏమిటి? కూడా ఉండవలసిన గోపాలుడేడి అన్నట్టు. అప్పుడు చారులు ఆవు ఎక్కడికి వెళ్ళిందో చూద్దామని ఆవుని మళ్ళీ చూపించు దారి అన్నారు. ఆవు పరుగు పరుగును పుట్ట దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే వాళ్ళు రాజుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పారు. రాజుగారి చారులతో ఆవుతో దూడతో పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి నీలమేఘఛాయ శరీరుడైన శ్రీహరి నడినెత్తి మీద గొడ్డలు దిగి నెత్తురు కారుతో ఆయన మూలుగుతూ కనపడ్డాడు. ఆయన వణికిపోయాట. మహాత్మ తమరెవరు అంటూ ఉండగానే వెంటనే స్వామి పాపాత్మ గోపాలకుడితో గొడ్డలతో నన్ను కొట్టించడమే కాక నేనెవరని అడుగుతావా? ఇంతటికి మూలకారకుడు నువ్వు, పిశాచమైపో అన్నట్టు. రాజుగారికి మతిపోయింది. ఇదేమిటి, మధ్యలో అన్యాయంగా నాకు శాపం వచ్చిందని వెంటే కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, స్వామి తమరెవరు, ఎందుకు నన్ను ఇలా శపించారు అనగానే ఆకాశవాణి ఎవరంటా వెంట పిచ్చివాడు, ఆయన శ్రీహరిరా అంది. అప్పుడు ఆయన అవ్యాజ కరుణామూర్తి అంటారు శ్రీహరి, అటువంటి శ్రీహరి నన్ను శపించడం ఏమిటి, నా కర్మ కాకపోతే ఈ పూట లేచి లేవగానే ఎవడ మొహం చూశానో లేక అర్థంలో నా మొహమే చూస్తున్నాను, నా కర్మయోగం ఇది. ప్రభు నువ్వు గోవు, గోవుతో పాటు ఉన్న దూడని మా దగ్గరికి పంపినవాడివని అర్థమయ్యింది. ఈ గోవు కానీ ఈ దూడ కానీ సామాన్యమైనవి కావని ఇప్పుడు అర్థమవుతున్నది. నీకు సేవ చేయడానికి ఏ లోకం నుంచో వచ్చినవి, తమంత తాము మా ఆవిడతో పాటు గోశాలలోకి ప్రవేశించాయి. తెలుసో తెలియకో మా ఆవిడ ఆవు వాటి పాలు తాగాలనుకున్నది, తెలియక చేసిన అపరాధం అది. ఆవు పాలు ఇవ్వకపోతే శిక్షిస్తానని గోపాలకుండి ఆవిడ అన్నమాట నిజమే అన్నది నా భార్య. తెలియక ఆవిడ అన్నది, మధ్యలో గోపాలకుడేమో కోపంతో నేను కొట్టినట్టున్నాడు, దానివల్ల వాడు చచ్చిపోయినట్టు తెలుస్తూనే ఉన్నది, కానీ ఇంతలో నేనేం అపరాధం చేశానో తెలియటం లేదు, నాకు పిశాచి జన్మ వచ్చింది. చాలా చిత్రంగా ఉంటాయండి ఇవి. పోయే కాలం వచ్చినప్పుడు చెట్టు నీడ కోసం వస్తే చెట్టు మించి పండు నెత్తి మీద పడి చచ్చేటవాడు. ఒక అద్భుతమైన పద్యం ఉంది ఇందులో, మంచి సుభాషితాల్లో. కర్వాటుటకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడం పరువెత్తి చేరి నిలిచంత ఆళద్రుమఛాయ తచ్చరముంత ఫలపాత వేగమున విచ్చన్ దైవయోగంబుగా పొరి దైవోపహతుండు పోవు కడకుం పోవుంగదా ఆపదలు. పాపం ఒక ఆయనకి బట్టతలు వచ్చేసింది, నెత్తి మీద ఒక్క వెంటుకు లేదు, ఉన్నగా మైదానం అయిపోయింది. ఆయన కర్మయోగం వల్ల వేసవ కాలంలో కాలినడకన పొరుగురు వెళ్ళాడు. ఈ దారిలో ఎండకి గుండు మాడిపోయింది. జుట్టుంటే కొంచెమైనా ఎండ ఆగేది, కానీ జుట్టు లేకపోవడంలో పూర్తిగా ఎండ వచ్చి తలని మార్చేసింది. బాబో ఎండ ఎండ, నీడెక్కడ దొరుకుతుంది అని ఎండ బాధ తట్టుకోలేక నీడ కోసం పరుగు పరుగును వస్తే వాడికి తాడి చెట్టు కనపడింది. తాటి చెట్టు నీడలో చేరాడు. వాడు చేరగానే కాకి వచ్చి తాటిపండును పొడిచింది, తాటిపండు వచ్చి నెత్తి మీద పడింది, ధమ్ అనే శబ్దంతో తలకాయ మిగిలిపోయింది. తాళత్రమచ్చాయ తచ్చరముం తత్ఫలపాత మేఘమున విచ్చం రెండుగా తాటిపండు నెత్తి మీద పడి ఈ బోడిగుండు మిగిలిపోయింది. అది తాటిపండు, ఇది బోడిగుండు, రెండుగా మిగిలిపోయిందిట. అదే దైవ యోగం. అందుకని ఏమన్నారు, దైవోపహతుండు పోవు కడకుం పోవు గదా ఆపదలు. దైవానుగ్రహం లేనివాడు ఎక్కడికెడితే అక్కడే ఆపదలు వస్తాయి. దైవానుగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, పాపం నీడ కోసం చెట్టు కిందకి చేరితే ఎండ కంటే కనీసం గుండు పగిలినా ఇంటికి వెళ్ళాక నూనె రాయించుకునేవాడు వాడు ఆవిడ చేత. ఇప్పుడు గుండే లేకుండా పోయింది, వాడే పోయాడు పండు దెబ్బకి, అవునా?